జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.
నాకు అనిపిస్తుంది ఏమనంటే, మీలో కొంతమంది గొప్ప కష్టాలను ఎదుర్కొంటున్నారని. మీరు ధ్యానిస్తూ మళ్ళీ మళ్ళీ ఇలా ఆలోచిస్తున్నారు, నేను ఇది చేయలేను, ఇది చాలా ఎక్కువ, నేను ఇది చేయలేను అంటే, దేవా నువ్వు కానీ మనం ఎప్పుడూ దేవుడు మనల్ని దేని నుంచి విడుదల చేయమని ప్రార్థిస్తాం, కానీ నిజంగా దాని నుంచి వెళ్ళడానికి కావలసిన బలాన్ని, కృపని, జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థించడానికి బదులుగా. స్వాగతం ఆనందించాలి ప్రతిదినం జీవితం ప్రోగ్రాంకి. ఈరోజు మీరంతా చూస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఈనాటి సందేశం మనందరికీ ఎంతో వినోదాన్ని ఇవ్వడమే కాదు, కానీ ఇది మీ దైనందిక జీవితంలోనూ ఎంతో లాభదాయకంగా ఉంటుందని నమ్ముతున్నాను. ఈనాటి సందేశం పేరు ఫ్యూజ్ని ఎగరకొట్టకండి. ఇప్పుడు కొంతమందికి ముందే తెలుసు దేని గురించి మాట్లాడబోతున్నానో. మీరు అయితే ఒక స్థితి వరకే తెలిసి ఉంటుంది, బహుశా మిమ్మల్ని ఆశ్చర్యపరచు కొన్ని విషయాలు ఉంటాయి. 2 తిమోతి 1:7 చెప్తుంది, దేవుడు మనకు పెరిగి ఆత్మను ఇవ్వలేదు అని. దీన్ని అర్థం చేసుకోండి, దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కల ఆత్మనే ఇచ్చను, పెరిగి ఆత్మను కాదు. ఇప్పుడు యాంప్లిఫైడ్ ఇలా చెప్తుంది, శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహము మరియు క్రమశిక్షణ మరియు ఆత్మనిగ్రహం కలది అని. అయితే నాకు తెలుసు మీరు క్రమశిక్షణ మరియు ఆత్మనిగ్రహం గురించి మాట్లాడాలని అనుకోరని, కనుక ఆ విషయాన్ని ప్రక్కన పెడతాం. అసలైతే నేను వచనపు మొదటి భాగం గురించే చెప్తాను. దేవుడు మనకు పిరికి ఆత్మను కాదు, కానీ శక్తి కల ఆత్మనిచ్చను. మీ సంగతి నాకు తెలీదు, కానీ నాక శక్తి అంటే ఇష్టం. నాక పదం శక్తి అంటే ఇష్టం. మీరు ఇప్పుడు ఎక్కడ ఉన్నా సరే దాన్ని బయటకు చెప్పండి, శక్తి. అదెంతో మంచిగా అనిపిస్తుంది, సంతోషంగా ఉంది. దేవుడు మనకు బలహీనమైన కుంటిదైన మరియు పిరికిగా ఉండే ఆత్మని ఇవ్వనందుకు దేవుడు మనకు శక్తి కల ఆత్మని ఇచ్చాడు. చూడండి, దాని అర్థం మనము చేయవలసినవన్నీ చేయగలం జీవితంలో. ఎందుకంటే దేవుడు ఎన్నడూ, మీరు ఇది అర్థం చేసుకోండి, మీ జీవితంలో ఇప్పుడు మీరేమి ఎదుర్కొంటున్నారో నాకు తెలీదు, అయితే నాకు తెలుసు కొంతమంది చాలా పెద్ద విషయాలతో డీల్ చేస్తున్నారు. శత్రువు మీ చెవిలో నువ్వు అది చేయలేవని చెబుతూ ఉన్నాడు, అది చాలా ఎక్కువ, నువ్వు దాన్ని చేయనేలేవు, నువ్వు సహించలేవని. అయితే దేవుడు చేయగలిగే శక్తిని ఇస్తాడు, శక్తిని, శక్తిని మీరేం చేయవలసి వచ్చినా సహాయం చేయడానికి కావలసినది. దేవుడు మనకు పిరికి ఆత్మను కాదు, శక్తి ప్రేమ మరియు ఇంద్రియ నిగ్రహము కల ఆత్మనిచ్చాడు. యోబు 36:26 చెప్తుంది, ఆలోచించము, దేవుడు మహోన్నతుడు, మనం ఆయన్ను ఏరుగము. నాకు అది ఇష్టం. మనకు అసలు ఐడియా కూడా ఉందా దేవుడు ఎంత శక్తిమంతుడు అన్నది, ఎంత గొప్పవాడన్నది? దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తాడన్నది ఊహించగలమా మనము? ఆయన మన కోసం ఎంతగా చేయాలని అనుకుంటాడో? మీకు విషయాన్ని చెప్తాను, అందరం తప్పులు చేస్తాం, అందరం చేయకుండా పనులు చేస్తాం. అయితే మీకు దేవుని ప్రేమించే మనసుంటే పశ్చాత్తాపడితే వెంటనే ఆయన మిమ్మల్ని క్షమిస్తాడు. వాటిని ఎంత దూరంగా తీసి పారవేస్తాడంటే తూర్పుకు పడమర ఉన్నంత దూరానికి వాటిని ఆ తర్వాత గుర్తుంచుకోడు కూడా. కనుక మిమ్మల్ని మీరు తగ్గించుకోకండి. నేను ఈ సందేశాన్ని మీకు చెప్తున్నప్పుడు మీరు తెలుసుకోవాలని నా కోరిక. మీకు ఎప్పుడైనా కావలసినంత శక్తి అంతా దేవుని వద్ద ఉందని, దాన్ని మీకు ఇవ్వాలనుకుంటాడని తెలుసుకోండి. ఎటువంటి పరిస్థితినైనా హ్యాండిల్ చేయడానికి కావలసిన శక్తిని దేవుడు మీకు ఇవ్వాలంటాడు. అప్పుడు మీరు జీవితాన్ని ఆనందించగలిగేలా నిమ్మళ్ళంగా శాంతంగా ఉండి. యెషయా 64:3-4 చెప్తుంది, జరుగునని మేము అనుకున్న భయంకరమైన క్రియలు నీవు చేయగా నీవు దిగివచ్చేద్దవుగాక, నీ సన్నిధిని పర్వతములు తత్తరిల్లునుగాక. మేము ఆశించని అద్భుతమైనవి ఎన్నో చేశావు. చూడండి, మన జీవితాల్లో మరిన్ని అద్భుతమైన కార్యాలు చేయాలని మనం ఆశించాలంటాడు దేవుడు. ఈరోజే మీకు మీరు నమ్మేలా తరిఫీదునిచ్చుకోవడం మొదలు పెట్టవచ్చుగా. మీరు ఈరోజు ఊహించిన దానికంటే ఎక్కువగా దేవుడు చేయగలడని ఇలా ఆలోచించడానికి బదులుగా, బహుశా ఏదో సరాసరిగా గడిపే కంటే దేవుడు కావలసిన దానికంటే ఎక్కువకు దేవుడు ఏదో బొటాబొటిగా సరిపోవడానికి కాదు. తన కార్యము సఫలం చేయు మరి ఏ దేవుణ్ణి ఎవడు ఏ కాలమున చూచి ఉండలేదు, అట్టి దేవుడు కలడన్న సమాచారము మనుషులకు వినబడలేదు, అట్టి సంగతి వారికి తెలిసి ఉండలేదు. ఏమిటో తెలుసా, నేను రోజు కొంచెం సమయాన్ని తీసుకుంటా ప్రతి ఉదయము మీరు ఇంటి నుంచి బయటకు వెళ్ళేప్పుడు ఇలా నండి దేవా, ఈరోజు నువ్వు నాకు కావాలి. నువ్వు లేకుండా నేను ఏమీ చేయలేను. అయితే నీ ద్వారా నేను సమస్తము చేయగలనని తెలుసు. దేవునికి మీ విశ్వాసం కావాలంతే. ఎప్పుడూ దేవునికై నిరీక్షించే వైఖరిలో ఉండాలనుకుంటాడో, ఆయన కనిపిస్తాడని నిరీక్షిస్తూ మీరు చేయవలసింది ఏదైనా చేయగలిగేలా చేస్తాడని పౌలు ప్రార్థిస్తున్న కొన్ని సంఘాల కొరకు ఆసక్తికరంగా ప్రార్థించాడు. అతని ప్రార్థనలు కొన్ని సంఘాల కొరకే కాదు, అవి ఈనాడు మీకోసం నా కోసం కొరకు కూడా చేశాడు. కనుక పౌలు అంటున్నాడు, మరియు మీ మనోనేత్రములు వెలిగింపబడినందున. ఇది ఎఫెసీ 1:18-19. మీ మనోనేత్రములు వెలిగింపబడినందున ఆయన మిమ్మను పిలిచిన పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టుదో పరిశుద్ధుల్లో, ఆయన స్వాస్థ్యము యొక్క మహిమైశ్వర్యమెట్టుదో ఇప్పుడిది అర్థం చేసుకోండి. విశ్వసించు మన యందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాచ్యమెట్టుదో మీరు తెలుసుకొనవలను. దాని గురించి ఆలోచించండి. మనకు శక్తి కలగాలని పౌలు ప్రార్థించాడు. దేవుని యొక్క శక్తి ఏదో కొంచెమంత శక్తి కాదు, కానీ హద్దులు లేనంతగా మనం ఏం చేయవలసి వచ్చినా చేయడానికి సామర్థ్యం కలది. ఈ విషయాన్ని మళ్ళీ మీపై ప్రభావం చూపేలా చేయాలనిపిస్తుంది, ఎందుకంటే కొంతమంది గొప్ప కష్టాలను అనుభవిస్తున్నారు. మీరు ధ్యానించుతూ ఆలోచిస్తున్నారు, మళ్ళీ మళ్ళీ నేను ఇది చేయగలను అనుకుని ఎక్కువగా ఉంది, దీన్ని ముగించలేను. దేవా, నువ్వు గాని ఎప్పుడు మనల్ని దేవుడు దేని నుంచో విడుదల చేయాలని ప్రార్థిస్తాం? అసలైతే మనం దాని నుంచి వెళ్ళడానికి కావలసిన జ్ఞానాన్ని, కృపను మరియు బలాన్ని ఇవ్వమని ప్రార్థించడానికి బదులుగా మీరు అతని ప్రార్థనలు అధ్యయనం చేస్తే అతడు ప్రజల సమస్యలు పోవాలని ప్రార్థించలేదు, వాళ్ళు వాటిని మంచి స్వభావంతో హ్యాండిల్ చేయగలగాలని ప్రార్థించాడు. దాని సంగతి ఏమిటి? ఇప్పటివరకు ఎవరూ నాతో ఇలా అనలేదు, జాయిస్ నేను దీని నుంచి వెళుతూ మంచి వైఖరిని కలిగి ఉండేలా ప్రార్థిస్తావా అని. లేదు, వాళ్ళ సమస్యలు పోవాలని ప్రార్థించమంటారు. ఇప్పుడు కృపను గురించి మాట్లాడుకుందాం. ఎక్కువగా కృపను గురించి వింటాం. అయితే కృప అంటే ఏమిటి? కృప అంటే మనకు అర్హత లేని దేవుని సహాయమే, అందులో ఏ సందేహం లేదు. కృపచేత విశ్వాసం ద్వారా రక్షణ పొందుతాం. కనుక ఇలా వచ్చు విశ్వాసం అనేది దేవుని యొక్క కృప లోనికి ప్లగ్ పెట్టడం అని. దేవుని వద్ద కావలసిన కృప అంతా ఉంది, అర్హత లేని సహాయం. అయితే కృప అనేది అర్హత లేని సహాయం కాదు, అది శక్తిని కూడా ఇస్తుంది, చేయగలిగే శక్తి. అక్కడ మళ్ళీ ఆ శక్తి ఉంది. ఒక వచనం చదివి వినిపిస్తాను. యాకోబు 4:6. ఈ వచనం ఎంతో సవాలుగా ఉంటుంది నాకు. దాని మీద దేవుడు నాకు అవగాహన కలిగించినప్పుడు, బహుశా 35 క్రితం. అయితే ఆయన మనకి ఎక్కువగా మరింతగా కృపనిస్తాడు. కేవలం కృపే కాదు, కానీ మరింత కృపని. మీకు మరింత కృప కావాలంటే దానికంటే ఎక్కువ, అంతకంటే ఎక్కువ కావాలన్నా. చూడండి, దేవుడు తక్కువలో లేడు, అన్నీ అయిపోయేంత అపాయంలో ఆయన లేడు. మీకు కావలసిన శక్తి అంతా ఉంది, మీకు కావలసిన కృప అంతా, మీకు కావలసిన దయాగ, మీకు కావలసిన క్షమాపణ, మీకు కావలసిన మంచి అంతా. అయితే యాంప్లిఫైడ్ చెప్తుంది, అది నాకెంతో ఇష్టం, ఏమనంటే ఆయన మనకు మరింత మరింతగా కృపనిస్తాడని, తర్వాత వివరణలో ఇలా ఉంది, పరిశుద్ధాత్మ శక్తిని ఇస్తాడని. ఈ దుష్ట అభిప్రాయములను వేరే వాటికి కావలసిన అంతటిని. ముందుగా ఈ వచనానికి ముందు మనకుండే దుష్ట అభిప్రాయాలను గురించి మాట్లాడతాడు. వాటితో ఎలా డీల్ చేయగలం, నేనెలా తప్పుగా ప్రవర్తించకుండా ఉండగలను, నాకు చెడు స్వభావం ఉండకుండా ఉండాలంటే ఎలా, అసూయ లేకుండా ఎలా ఉండగలను, పాపము చేయకుండా నేను చేయకూడనివి ఎలా చేయగలను. చూడండి, కేవలం తీర్మానంతో లేక స్వయం చిత్తం లేదా చేయకూడదని నిర్ణయించుకున్నందునో కాదు, దేవుని సహాయం కావాలి, అలాగే మీకు కావాలి. చాలామంది విషయాలతో కష్టపడుతున్నారు, సమస్యలతో, ప్రవర్తన సమస్యలతో, అలవాట్లు. మీరు నిజంగా ప్రయత్నిస్తున్నారు, ప్రయత్నం ఎయిర్ కోట్స్తో జయించడానికి. అయితే మీరు వీటిని కేవలం ప్రయత్నంతోనే జయించలేరు. అవును, ప్రయత్నం చేయాలి, అయితే అది పరిశుద్ధాత్మ ప్రేరేపణతోనూ మనస్సును పట్టించడంతోనూ అంతేకాని శారీరక ప్రయత్నం కాదు. కనుక మీరేదైనా ట్రై చేయడానికి ముందు దేవుని వద్దకు వెళ్ళి చెప్పండి, నాకు తెలుసు నేనుగా ఇది చేయలేను, నీ కృప నాకు కావాలి, నీ శక్తి కావాలి, నీ సహాయం కావాలి. కనుక ఇలా అంటున్నాడు, ఈ అభిప్రాయాలను వేరే వాటిని పూర్తిగా తీర్చడానికి పరిశుద్ధాత్మ యొక్క శక్తి ఆ కృప అని. మళ్ళీ గుర్తు చేస్తాను, పరములో శక్తికి కొదువ లేదు అని. మరొకసారి గుర్తు చేస్తాను, కృప అనేది కేవలం విశ్వాసం ద్వారానే పొందగలరు. కనుక విశ్వాసం అనేది దేవుని యొక్క కృపకు ప్లగ్ లాంటిది. లేదా మనం దాని గురించి మాట్లాడుకోవడానికి ఇలా అనుకుందాం, విశ్వాసం అనేది దేవుని యొక్క శక్తిలోనికి మీ ప్లగ్ అని. కనుక ఇప్పుడే మీతో చెప్పాలేమో, మీ ప్లగ్ తీసివేశారా? చాలాసార్లు మన సమస్య అదే. ఇప్పుడు ఇక్కడ ఒక దీపం ఉంది, నేను దీన్ని వెలిగించడానికి ట్రై చేస్తాను, బల్బు పోయిందని నేను తెలుసుకోలేకపోయాను, అదెందుకు పనిచేయడం లేదో తెలీదు, తర్వాత గుర్తించావో ప్లగ్ పెట్టలేదని. కనుక ప్లగ్ పెట్టగానే అదిగో లైట్ వెలిగింది. చూసారా, మీరు మరింత వెలుగుని ప్రదర్శించాలేమో చీకటిని ప్రదర్శిస్తున్నప్పుడు మీ సమస్య ఏమిటంటే ప్లగ్ చేయబడలేరు, మీ విశ్వాసాన్ని యూజ్ చేయడం లేదు, మీరుగా పనులు చేయడానికి ట్రై చేస్తున్నారు. వ్యక్తిగతంగా దేవుని బలమైన హస్తం క్రింద మిమ్మల్ని లోబరుచుకోకుండా, ఆయన వద్దకెళ్లకుండా, ఆయనకై నిరీక్షించకుండా, ఆయనతో సమయం వెచ్చించకుండా, ఒకటి చెప్పనా, మీరు చేయగల అతి గొప్ప మూడు పనులు ఏమిటంటే క్రమంగా దేవునితో సమయాన్ని వెచ్చించడము, మీకు కావలసిన వాటికే ఆయన్ని అడగడం, దేవుని వాక్యంలో సమయం గడపడం. దేవునితో మీకు బలమైన నడక కావాలనుకుంటే దానికోసం కొంచెం సమయాన్ని వెచ్చించాలి. ప్రతి ఉదయం 2-3 నిమిషాలు దానికి సరిపోవు. లోకంలో చాలా విషయాలు జరుగుతున్నాయి, ఈనాడు మన నుంచి శక్తిని పీల్చివేసేవి. మనకు మరింత శక్తి కావలసి ఉంది. లోకంలో ఎక్కువ సమస్యలున్నాయి గతంలో కంటే. మనం ఆ సమస్యలను గురించి ఫిర్యాదు చేయడానికి బదులుగా గుర్తించాలి మనకు మరింత శక్తి కావాలని. మీరు అనవచ్చు, అది ఓకే జాయిస్, నేను ఒక క్రీస్టియన్ని, ఎప్పుడు చర్చికి వెళ్తాను, బైబిల్ని చదువుతాను, ప్రార్థిస్తాను, అయినా కూడా నాకు ఈ సమస్యలన్నీ ఉన్నాయి, నేను వాటి గురించి ప్రార్థిస్తున్నాను అంటే ప్లగ్ఇన్ అయినట్లే ఉంది. మీరు చెప్పినట్లుగా అయినా విషయాలు నాకు ఇంకా పని చేస్తున్నట్లు అనిపించడం లేదు. తెలుసా, కొన్నిసార్లు మీరు ప్లగ్ఇన్ అయి ఉన్నా ఫ్యూజ్ ఎగిరిపోతుంది. మీకు ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి వచ్చిందా? మీ ఇంట్లో ఏదో ఒక భాగంలో పవర్ పోతే, ఇప్పుడు ఒకలా తెలుసుకున్నాం, ఒకవేళ వేరే ఏమీ కనిపించుకుంటే ప్లగ్ పెట్టామా లేదా అని చూడండి. ఎప్, ఖచ్చితంగా ప్లగ్ చేయబడింది, అయినా పవర్ లేదు, బహుశా అక్కడ ఇంకా పవర్ రావడం లేదేమో. ఎప్, నేను ప్లగ్ పెట్టాను కానీ ఏదో లోపం. అప్పుడు తర్వాత ఏం చేస్తామంటే మనం వెళ్ళి ఫ్యూజ్ బాక్స్ని చూస్తాం, లేదా సర్క్యూట్ బ్రేకర్ని. కొన్నిసార్లు ఫ్యూజ్ పోయిందని తెలుసుకుంటాం, కనుక కొత్త ఫ్యూజ్ని వెయ్యాలి. లేదా ఈనాడు చాలా ఇళ్లల్లో సర్క్యూట్ బ్రేకర్ బాక్సులున్నాయి, మీరు వెళ్ళి చూస్తే అన్ని సరైన పొజిషన్లోనే ఉన్నాయి, కేవలం మీ ఇంటిని కంట్రోల్ చేసే ఏరియాలో మాత్రం పవర్ రావడం లేదని తెలుస్తుంది. మీరు దాన్ని వెనక్కి తిప్పితే పవర్ తిరిగి వస్తుంది. నేనేదో ఆసక్తికరమైన దాన్ని చూశానని అనిపించింది. ఒక సర్క్యూట్ బ్రేకర్ ఎలా డిజైన్ చేయబడిందంటే ఏదైనా లోపం కనిపిస్తే పవర్ను ఆఫ్ చేయడానికి లేదా ట్రిప్ చేసేలా చేయబడింది. దాని గురించి ఆలోచించండి. ఇక్కడ ముందుగా ఏం చెప్తున్నానంటే దేవుని శక్తి లభ్యమవుతుంది. మనకు విశ్వాసం ఉండవచ్చును, విశ్వాసంలో ప్రార్థిస్తుండొచ్చు, అయితే మన ప్రవర్తన సరలేకపోవచ్చును, లేదా లోపాలు మళ్ళీ 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 అదే విషయం దేవుడు మనతో డీల్ చేస్తున్నాడు, చేస్తూనే ఉన్నాడు, కానీ మనం ఒకచోట ఆయనకు అవిధేయులుగానే ఉన్నాం. కనుక అక్కడ శక్తి ఉన్నా కూడా దేవునితో సమయం గడపాలి. కనుక సమయాన్ని వెచ్చేస్తా, బైబిల్ని చదువుతాను, ఆఫీస్కి వెళ్లే ముందు ప్రార్థిస్తా, ఆదివారం చర్చికి వెళ్తా, చర్చి పనులు చేస్తాను. ఎంతమంది ఈ పనులన్నీ చేస్తారో తెలుసా? అయితే వారికి అసూయ, మత్సర పడతారు, స్వయంజాలి, దురాశ అన్ని రకాల వేరేవన్నీ వారిలో ఉంటాయి. వాళ్ళు ఒకలా సహిస్తూ ఉంటారు. మనం క్రీస్తులోని విశ్వాసులుగా గుర్తించాలి. అవిశ్వాసుల మధ్యలోంచి బయటకు రావడానికి పిలుపు ఇవ్వబడిందని, దాని అర్థం వారితో ఎలాంటి సంబంధం లేదని కాదు, మనం వారిలా ప్రవర్తించకూడదని. మనం లోకంలో ఉన్నాం, లోకం వారము కాదు. ఇక్కడ నా దగ్గర మూడు విషయాలున్నాయి, అవి ఒక ఫ్యూజ్ని పోగొట్టగలవు, లేదా మూడు విషయాలున్నాయి, అవి మీ సర్క్యూట్ బ్రేకర్ని షార్ట్ సర్క్యూట్ చేయగలవి. మీరు మీ జీవితంలో కొన్ని విషయాలని తిరిగి సెట్ చేసుకోవాలి. ఇప్పుడు చెప్పేది జాగ్రత్తగా వినండి. సరే, మొదటిది ఫిర్యాదులు. చేయడం ఓకే, మనందరం ఫిర్యాదులు చేస్తూ ఉంటాం. మీరు దేవుణ్ణి ఏదైనా ఇవ్వమని అడుగుతారు, తర్వాత దాన్ని చూసుకోవాల్సినందుకు ఫిర్యాదులు చేస్తారు. మొన్నొక రోజు నాకు అనుకోకుండా కొంచెం డబ్బు వచ్చింది, దాని గురించి సంతోషించాను. తర్వాత నేనుగా విన్నది ఏమిటంటే నేను కట్టవలసిన వచ్చే ట్యాక్స్లన్నిటి గురించి ఫిర్యాదులు చేయడం. కమాన్, ఎవరైనా అలా చేస్తారా? చూడండి, దేవుణ్ణి నన్ను ఆశీర్వాదం మీద ఫోకస్ నుంచమన్నాడు, అంతేకాని కట్టవలసిన ట్యాక్స్లను గురించి ఫిర్యాదు చేయడం కాదు. అప్పుడు నాకు రాబడి ఉండదు, అందుకని ఫిర్యాదుల వల్ల పడడం చాలా ఈజీ. దేవుడిచ్చి ఆశీర్వాదాలను గురించి కూడా బహుశా మీరు పెద్ద ఇంటిని కోరుకున్నారేమో. దేవుడు పెద్ద ఇంటినిచ్చి ఆశీర్వదించాడు, ఇప్పుడు ఫిర్యాదులు చేస్తున్నారు. ఇల్లు పెద్దది, క్లీన్ చేసేప్పుడు చూసుకుంటూ ఉండాలి కనుక. నన్ను నమ్మండి, మీరు ఇంటిలోనికి ఏ తీసుకుని వచ్చినా సరే దాన్ని చూసుకోవాలి, మెయింటెనెన్స్ కావాలి. కనుక కేవలం వస్తువులు కావాలనే కాదు, వస్తువులు పొందడమే కాదు, వాటిని చూసుకోవాలి కూడా. ఫిలిప్పీ 2:14, సమస్త కార్యములను చేయండి, అందులో మీవి ఉంటాయి నావి కూడా, సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. వావ్, తెలుసా, కృప అనేది కృతజ్ఞతను మరియు పొందువాని భాగంలో ఉపకారస్థుతిని రెచ్చగొట్టడానికే ఉద్దేశించబడినవి. కృపని పొందువారెవరైనా ఇచ్చేవానికి కృతజ్ఞతలు చెప్పాలి. ఆయనే దేవుడు, ఖచ్చితంగా ఫిర్యాదులు కాదు, కృతజ్ఞతలు. నిజం చెప్పాలంటే బహుశా థ్యాంక్ యూ అనే 2 పదాలు లోకంలో అత్యంత శక్తిమైనవి. ఒక పుస్తకం రాయాలనుకున్న థ్యాంక్ యూ అనే 2 పదాల మీద మనం ఇలా అంటూ ఉండాలి, థ్యాంక్ యూ అని దేవునితోనూ బహుశా ప్రజలతో మరింత ఎక్కువగా చేసేదానికంటే. పౌలు ఎప్పుడు దేవునికి కృతజ్ఞతలు చెప్పేవాడు, ఆయన ఇచ్చిన కృపకు చెప్పాడు, ఆయన శక్తికై కృతజ్ఞతలు చెప్పాడు, ఆయన ఆశీర్వాదాలకు చెప్పాడు, ప్రజలకు నేర్పించాడు అలా చెప్పమని. 1 థెస్సలొనికీయులు 5:18 చెప్తుంది, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తం. మిమ్మల్ని ఓ ప్రశ్న అడుగుతాను, మీరు ఫిర్యాదులు చేస్తున్నారా? మీరు సణుగుతూ గోణుగుతూ తప్పులించుతున్నారా? కొంచెం వ్యర్థంగా మాట్లాడడం, ఫ్రెండ్స్ అందరితో కలిసి వ్యర్థంగా మాట్లాడతారా? బహుశా ఆ విషయాలన్నీ మీ ఫ్యూజ్ పోయేలా చేస్తున్నాయేమో. మీరు ఈరోజే మీ సర్క్యూట్ బ్రేకర్ని తిరిగి సెట్ చేసుకుని ఇలా చెప్పాలి, ఒకే దేవా, అర్థమైంది, నిన్ను ప్రేమిస్తున్నాను, నిజంగా ప్రేమిస్తున్నాను, అయితే శత్రువుని దొంగలా నా మీదకు రానిచ్చాను, చెడు అలవాటు క్రమంలోకి నన్ను దించేలా ఇప్పుడు గుర్తించాను, అది నీకు ప్రీతికరమైంది కాదని. దేవుడు ప్రేమించడం ఎన్నడూ మాండు. అయితే మనం అవిశ్వాసంలా జీవించాలని అనుకోకూడదు. మనం చేయకూడదని బైబిల్ చెప్పేవన్నీ చేస్తూ దేవుని వద్దకు వెళ్ళి మన ఏ ప్రార్థనకైనా జవాబుని పొందాలనుకోకూడదు. దేవునితో సంబంధం పొందాలి అనుకునే ప్రజలకు ఒక విధానంలో యేసుకు ప్రతినిధిత్వం చేసే బాధ్యత మనకుంది. నా బోధన మీకు నచ్చిందనుకుంటాను, ఈరోజు నాకే నచ్చింది. ఇటువంటి విషయాలను గురించి బోధించడం నాకు ఇష్టం. మీ సంగతి నాకు తెలీదు, కానీ నాకు సహాయం కావాలి. ఎవరైనా నాకు నన్ను సరైన మార్గంలో వెళ్లేలా ఉంచడానికి కావలసిన వాక్యాన్ని బోధించాలి, ఎందుకంటే శరీరం బలమైంది, అది మిమ్మల్ని దారి మళ్లించడానికి ట్రై చేస్తుంది. పౌలన్నాడు, చెప్పసక్యము కాని ఆయన వరమును గూర్చి దేవునికి స్తోత్రము. ఫిలిప్పీ 4:6, దేన్ని గూర్చి చింతపడుకుడి, కాని ప్రతి విషయములోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయుడి. కృతజ్ఞతాస్తోతులు ఒక అభినందించే హృదయం ఇతరుల పట్ల మంచిగా ఉండాలనే కోరికను రేపుతుంది. బైబిల్ అంతటా ప్రశ్నలు చూడగలము, అంటే కృతజ్ఞతలు చెప్పడం గురించిన వచనాలు నా దగ్గర చాలానే ఉన్నాయి. అయితే వాటన్నిటి నుంచి వెళ్ళలేను. మీ పవర్ని షార్ట్ సర్క్యూట్ చేయగలిగే మరొక విధానం ఇది. కొంతమంది దేవుని కృపను పొందుతారు, ఆయన శక్తిని శక్తి శక్తి శక్తిని. ఈరోజు మీకు ఎక్కువ శక్తి కావాలన్నట్లుందా? తర్వాత తమపై తాము జాలి పడతారు, లేదా ఇతరుల నుంచి జాలి పొందేలా చెప్పడం లేదా చేయడం. వెల్ బాయ్, నేను అలా ఉండేదాన్ని, అప్పటికే వాక్యాన్ని బోధిస్తున్నా, నా పరిచర్య ఎదగాలని దేవుణ్ణి నమ్ముతున్నా, అన్ని రకాల విషయాలకై దేవుణ్ణి నమ్ముతున్నాను, కేవలం అంటే నేను గొప్ప విశ్వాసం కల స్త్రీని అనుకున్నాను, ఇతరులకు బైబిల్ని బోధిస్తున్నాను, చర్చ్ సర్వీసులకు వెళ్తాను, దేవుని కోసం పనిచేస్తున్నాను, అయినా విషయాలు నాకై పనిచేయడం లేనట్లు అనిపించింది. అయితే నాకింకో చెడు అలవాటు ఉండేది. అది నాపై నేను జాలిపడ్డం. స్వయం జాలితో సమస్య ఉండేది. దేవుడు ఒకరోజు చెప్పాడు, ఒకటి జాలిగా ఉండు లేదా శక్తివంతంగా రెంటుగా నువ్వు ఉండకూడదు. నేను ఇది గతంలో చెప్పడం వినే ఉంటారు. ఈరోజు వారికి వారుగా స్వయం జాలిలో జారిన వారి కోసం చెప్తున్నాను. ఒక విషయం తెలుసా, ఈరోజు నన్ను చూస్తున్న వారెవరికో తమపై తాము జాలిపడే హక్కు లేదు. ఎందుకంటే మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా సరే స్వయం జాలి అనేది మీ పదోన్నతికి జవాబు కాదు. కృతజ్ఞతాస్తోతులు, దేవుళ్ళ మీ విశ్వాసాన్ని ఉంచడం, ఇతరుల పట్ల మంచిగా ఉండడం, ఇలాంటి విషయాల్లో మీ జీవితంలోనికి దేవుని ప్రేమను ఆకర్షించగలవు. మీకు ఒంటరిగా కూర్చుని మీపై మీరు జాలిపడే ఉద్దేశం ఉంటే పడకండి, అది విగ్రహారాధన. అది మనపైకే తిరుగుతుంది. మనపై మనం దయ చూపుకోవడం. అయితే దేవుడు మనం చేయాలనుకునేది గాయపడుతున్న ఇతరుల పట్ల దయ చూపమని. మీ జీవితం కష్టంగా లేదేమో అని అనడం లేదు. మీకెన్నో అన్యాయమైనవి జరిగి ఉండవచ్చును. అయితే నేను ఏం చెప్తున్నానంటే, స్వయం జాలితో నిండి ఉంటే మీకు సహాయపడదని. దేవుడు అంటున్నాడు, మీ సర్క్యూట్ బ్రేకర్ని సెట్ చేసుకోమని, పోయిన మీ ఫ్యూజ్ని. ఈరోజు మీరు కొన్నిటిని తిరిగి సెట్ చేసుకోవాలి. తమపై తాము జాలి పడకూడదని నేను బోధించగా విన్న తర్వాత ప్రజలు నాతో ఇలా అన్నవారున్నారు. ఏమనంటే, వారికి దాంతో పెద్ద సమస్య ఉండేదని, టీవీలో దాని గురించి బోధిస్తున్నప్పుడు కూడా వాళ్ళు దాన్ని గుర్తించారని, తమపై తాము జాలి పడుతూ ఉండేవారని. తెలుసా ఏం చేయగలరో మీరు? దాన్ని విదిలించి వేసి తిరిగి దేవుళ్ళు శక్తివంతంగా ఉండేలా వెళ్ళగలరు. బైబిల్లో నేను మాట్లాడాలనుకునే ఒక వ్యక్తి ఉన్నాడు, దాని మీద అంతగా చెప్పే సమయం లేదు. అయితే యోహాను 5:1-9 ఒక అతన్ని చూస్తాము. అతను 38 ఏళ్ళుగా అతనికి ఒక సమస్య కొంటివాడు. 7 ఏళ్లకి ఒకసారి దూత వచ్చి బెతస్తా అను కోనేటిలోని నీళ్లను కదిలించినప్పుడు ముందుగా కోనేటిలోనికి దిగిన వానికి అద్భుతం జరిగేది. సరే, ఇతను 38 ఏళ్లుగా కోనేటి పక్కనే పడి ఉన్నాడు అద్భుతం కోసం ఎదురు చూస్తూ. ఎవరైనా 38 ఏళ్లుగా మీ అద్భుతం కోసం నిరీక్షించి ఎవరితో అయినా మాట్లాడుతున్నానా? 39 ఏళ్ళు, 40 లేదా 50 ఏళ్ల నుంచి? కొంతమంది 2 రోజులు వెయిట్ చేస్తేనే చాలా కాలం అనుకుంటారు. అప్పుడు ఏసు అతని వద్దకొచ్చి అంటాడు, 8 ఏళ్లుగా నువ్వు ఈ స్థితిలో ఉన్నావని. చూడండి, ఆయనకు ముందే తెలుసు 38 ఏళ్ళు కానీ. బహుశా ఆయన అతను 38 ఏళ్ళని గుర్తించేలా లేపుతున్నాడేమో. అవును, అది చాలా కాలం. యేసు అతనితో దీని గురించి మాట్లాడసాగాడు. స్వస్థపడగోర్చున్నావా అని. నిజంగా స్వస్థపడాలనుందా, బాగవాలనుందా? అంటే 38 ఏళ్లుగా జబ్బుతో ఉన్న వారికి అలాంటి ప్రశ్న వేయడం అంటే అది ఎలాంటి ప్రశ్న? బాగుపడాలనుందా? అందుకు అతడు, అవును, ఇదిగో ఇక్కడ 7వ వచనంలో వ్రాయబడి ఉంది. అందుకు ఆ రోగి, అయ్యా, చదివేది వినండి, అయ్యా, నీళ్లు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోకి దించుటకు ఎవడునూ లేడు, కనుక నేను వచ్చినంతలో మరొకటి నాకంటే ముందుగా దిగునని చెప్పాను. నన్ను క్షమించండి, మీరు దీన్ని చూడుకుంటే నాకు స్వయం జాలి కనిపిస్తుంది. ఇక్కడ నాకు సహాయం చేసేవారెవరు లేరు. చూడండి, అతనికి దేవుడున్నాడు. మీకు సహాయం చేయడానికి ఏ మానవుడు లేకున్నా మీకు విషయం చెప్తాను, మీకు దేవుడున్నాడు. ఆయన చాలు మీకు. నేను చాలా 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 కొంచెం దేవుణ్ణి పొందాలనుకుంటా, అన్ని రకాల మనుషుల సహాయం కంటే. మరొకడు నాకంటే ముందుగా దిగును, పాపం నేను, మరొకడు నాకంటే ముందుగా దిగుతాడు. ఏ సాతను కోసం జాలిపడ్డాడని అనుకోవచ్చు, అయితే పడలేదు. బదులుగా ఏమన్నాడో తెలుసా? నీవు లేచి ఆశ్చర్యచిహ్నం బైబుల్లో నీ పరుపుని ఎత్తుకుని నడవమని చెప్పాను. ఆశ్చర్యచిహ్నం, వెంటనే వాడు స్వస్థత పొందెను. నేనుగాని ఆ కోనేటి వద్ద పడుంటే బహుశా 38 ఏళ్లలో నేను ఆ ఒడ్డు వరకు దేక్కుంటూ వచ్చి తర్వాత 7 ఏళ్లది దూత వచ్చి నీళ్లు కదిలించినప్పుడు దూకడానికి సిద్ధంగా ఉండేదాన్ని. కమాన్, మీరు చేయలేనివి చాలా ఉంటాయి, కానీ మీరు చేయగలిగినవి చేయడం మొదలుపెట్టమని దేవుడు అంటాడు. ఇక చివరిగా ఆఖరి విషయం నేను చెప్పేది, మన ఫ్యూజ్ను పోగొట్టగలదు. దీన్ని గురించి ఎక్కువగా చెప్పలేను. దేవునికి చెందవలసిన మహిమను తీసుకోవడం. మీ జీవితంలోని విషయాలు మంచిగా జరుగుతున్నప్పటి సంగతి ఏమిటి? దానికి మెప్పుని మీరు తీసుకుని ఇలా అంటారా, అది చూడండి, ఇది మంచిగా చేసా, అది చేసా, ఇది చేసినందును, అది నేను చేసినందును? లేదా మీరు ఇలా అంటారా, నా జీవితంలోని ప్రతి మంచి కూడా దేవుని దయాకృపల ఫలితమే అని? నేను ఏ మంచిగా అర్హురాలిని కాను, కానీ దేవుడు మంచివాడు, ఆయన నా పట్ల మంచిగా ఉన్నాడు. దేవుని మహిమను దొంగిలించడానికి ట్రై చేసే తప్పని చేయకండి. మహిమ దొంగగా అవ్వకండి. ఎందుకంటే బైబిల్ చెప్తుంది, ఆయన మహిమను ఆయన ఎవరితోనూ పంచుకోడు అని. బైబిల్లో మనకెన్నో గొప్ప ఉదాహరణలున్నాయి. దానియేలు గ్రంథంలోనూ మరియు బైబిల్లోని వేరే చోట్ల ప్రజలు దేవుని శక్తిని మహిమను దొంగిలించడానికి ట్రై చేసినవి వాళ్ళు అంతటినీ పోగొట్టుకున్నారు. వారికి బుద్ధి వచ్చి తిరిగి స్తుతులను మహిమను దేవునికి ఇవ్వడం మొదలు పెట్టనంత వరకు కృతజ్ఞతలు. గాడ్ బ్లెస్ యు.
జాయిస్ మేయర్ మినిస్ట్రీస్ భాగస్వాములు మరియు స్నేహితుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చూడడం సాధ్యమవుతుంది.